గుడ్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సాయంత్రం సమయమందు మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. మా హృదయములను ఎరిగినటువంటి దేవునిగా, మా అవసరతలను ఎరిగినటువంటి దేవుడిగా మీరున్నారు కాబట్టి మా అవసరతకు తగినటువంటి వాక్యమును మాకు దయచేయండి. మేము ధ్యానించేటువంటి ఈ యొక్క వాక్యం అనేటువంటిది మా హృదయములకు ఉపయోగకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఏమని వ్రాయబడి ఉన్నదంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు కొన్ని ప్రశ్నలకు సమాధానము కీర్తన రూపంలో వ్రాస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. వీటిలో మొదటి ప్రశ్న, దేవుడు మనకు ఏమి ఆజ్ఞాపించాడు అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. దేవుడు మొదటిగా ఆదామును అవ్వను చేసి ఏదైనా వనములో వారిని ఉంచినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకే ఒక ఆజ్ఞే అయి ఉన్నది. ఆ ఆజ్ఞ మనకందరికీ తెలిసినటువంటిదే. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలమును మీరు తినవచ్చును, కానీ మంచి చెడ్డలు తెలియజేసేటువంటి ఆ యొక్క ఫలమును మీరు తినకూడదు అని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే దానిని మీరటం వలన వారు దేవుని నుండి దూరమైపోయారు. వారి నుండి వచ్చినటువంటి ఆ సంతతి, మానవ సంతతి అంతా కూడాను దేవుని నుండి దూరమగా వెళ్ళిపోయినది. అయితే తదుపరి కాలంలో దేవుడు ఇంకొన్ని ఆజ్ఞలను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్రాయేలు ప్రజలను ఆయన ప్రజలనుగా స్వీకరించి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా నడిపించవలననేటువంటి ఉద్దేశం చేత అనేకమైనటువంటి కట్టుబాట్లను వాళ్ళకి నియమించినట్లుగా నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మనకి తెలిసినట్టుగా 10 ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఆ తర్వాత వాటిని పాటిస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ఇస్రాయేలు ప్రజలకు సంబంధించిన అనేకమైన ఆజ్ఞలను, వారికి సంబంధించినటువంటి ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత పాత నిబంధన కాలం ముగిసిన తర్వాత కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆ పాత నిబంధన కాలంలో ఇవ్వబడినటువంటి ఆ 10 ఆజ్ఞల యొక్క వివరణను తెలియజేసినట్లుగా మనం కొన్నిసార్లు చూస్తున్నాము. ఉదాహరణకు, వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడినటువంటి పాత నిబంధనలోని ఆ యొక్క ఆజ్ఞకు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువే ఇచ్చినటువంటి వివరణ ఎలా ఉన్నదంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపం చేసిన వాడవుతాడు అనేటువంటి వివరణను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ వివరణ ఇవ్వక ముందు ప్రజలందరూ కూడాను క్రియాపూర్వకమైనటువంటి పాపమే వ్యభిచార పాపము అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు, ఆ విధంగా ఫాలో అవుతున్నారు. అయితే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి వివరణ ప్రకారము చూపుతో సహితము మనము వ్యభిచారము చేయగలము అని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధముగా పాత నిబంధన కాలంలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను కానివ్వండి, ఆ తర్వాత క్రీస్తు ప్రభు కానీ మరెవరైనా సరే ఇచ్చినటువంటి వివరణను బట్టి మనకు అర్థమయ్యేటువంటి దాని ప్రకారము మనము జీవించకుండగా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మనము జీవించినట్లయితే మనము తప్పిదము చేసిన వారం అవుతాం, పాపము చేసినటువంటి వారముగా అవుతూ ఉంటాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటిది ఆయన యొక్క ఆజ్ఞలను మనము జాగ్రత్తగా గైకొనవలెను అని ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏమిటో తెలిసినటువంటి వారంగా మనము ఉన్నామా అనేటువంటిది మనము గమనించుకునవలసి ఉన్నది. ఈ ఆజ్ఞలు అనేటువంటివి రెండు రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది చేయవలసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని చేయకూడనటువంటివి అని చెప్పబడినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. చాలామందికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయనేటువంటి విషయమే తెలియదు. ఏదో చిన్నప్పటి నుండి సొసైటీలో పెరుగుతున్నప్పుడు వారి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాట్లను బట్టి, లేకపోతే వాళ్ళమ్మ నాన్నలు వాళ్ళకి నేర్పించినటువంటి దాన్ని బట్టి, పెద్దలు వారికి చేయమని చేయవద్దని చెప్పినటువంటి విషయాల్ని బట్టి ఈ కట్టుబాట్లు అనేటువంటివి సంఘంలోనికి వచ్చినాయి అని అనుకుంటూ ఉంటారే కానీ, వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి అని ఆలోచించేటువంటి వారుగా, తెలుసుకున్నటువంటి వారుగా వారు ఉండరు. కొన్ని రిలీజియన్స్లో అయితే, వారి యొక్క మత గ్రంథాలను కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఈ మత గ్రంథాలలో ఏవైతే చెయ్యాలి అని చెప్పబడుతూ ఉన్నాయి అని కొందరు అంటూ ఉంటారో, అవి అక్కడ వారి దేవుళ్ళే చేసినటువంటి రీతిగా మనకైతే కనిపించవు. ఇలాంటి పరిస్థితులు కొన్ని రిలీజియన్స్లో ఉన్నాయి. ఇక దేవుడు ఆజ్ఞలను ఇచ్చినాడు అని తెలిసినటువంటి వారిలో సహితము కొంతమంది ఆ ఆజ్ఞలను గాయకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే అనేక మంది ఆ ఆజ్ఞలను పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ అవేవో మనుషులకు కట్టుబాట్లుగా, మరీ ఈ లోకంలో అవినీతి అనేటువంటిది ఎక్కువైపోకుండా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అవని ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి, వాటి ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఈ లోకంలో ఉండాల్సినటువంటి అవసరం లేదండి. వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్లయితేనండి మనకి దినాలు అనేటువంటివి చాలా గడ్డుగా తయారవుతాయండి. అవి మనకైతే కుదిరేటువంటివి కాదండి. ఏ ఎండకి ఆ గొడుగును ఉపయోగించుకొని మనము లోకంలో ముందుకెళ్ళాలండి. మనము లోకం తీరును బట్టి ముందుకు వెళ్ళాలి కానండి, మనకి దారిలో గాజు పెంకులు వేసుకోవటం అనేటువంటిది, కొమ్మలు కొట్టి దారి పొడుగున పరుచుకోవటం అనేటువంటిది, ఇదంతా ఏంటండి బుద్ధిలేనితనము చేదస్తం కాకపోతే అని మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేటువంటి వారిగా మనము ఉండాలంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అనేటువంటివి ఏమిటో అసలు తెలిసినటువంటి వారంగా మనం ఉండాలి. ఇవి క్రైస్తవ గృహంలో పుట్టినంత మాత్రాన తెలిసేటువంటివిగా ఉండవు. ఎప్పుడు తెలుస్తాయంటే, దేవుని వాక్యమును నీవు పరిశీలించి తెలుసుకున్నప్పుడు, నీవు స్టడీ చేస్తున్నప్పుడు, ఆ ఆజ్ఞలు గురించి నువ్వు చదివినప్పుడు, ఆ ఆజ్ఞలను గురించి నీవు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, వాటిలో ఇమిడి ఉన్నటువంటి ఆ యొక్క ధర్మమును, ఆ యొక్క పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కట్టుబాట్లను మనము గాయకున్నటువంటి వారంగా ముందుకు సాగుతున్నప్పుడు, ఈ లోకములో మనకు కలిగేటువంటి ఆ యొక్క ప్రతిఫలమును మనము గమనిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే అవి మనకు అర్థమయ్యేటువంటివిగా ఉండగలవు. చాలామంది ఎలా ఉంటామంటారంటే, విశ్వాసులుగా ఉన్నప్పటికీ, అంటే వీరంతా కూడా విశ్వాసులంటే దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి వారు, క్రీస్తు ప్రభువును వారి యొక్క జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిలో సహితము కొన్నిసార్లు మాత్రము దేవుని యొక్క వాక్యమును గైకొనేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంటే చర్చికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు వారి బ్రతికంతా కూడా ఎలా ఉంటుందంటే దేవునికి సంబంధించినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే విశ్వాసులకు సంబంధించినటువంటి మాటలుగా కొనసాగుతూ ఉంటాయి. మిగిలినటువంటి సమయంలో లోకంలో ఉన్నప్పుడు లోకానుసారమైనటువంటి మాటలుగా ఉంటూ ఉంటాయి. వారి పనులు కూడాను, మాటలు కూడాను ఇవన్నీ లోకానుసారమైనవిగా ఉంటూ ఉంటాయి. ఇది గమనించినటువంటి వారు ఏమంటారంటే, ఏమండి పలానాయన దేవుని యొక్క మాటల్ని గురించి చెప్తూ ఉంటాడండి, వాటిని గైకొనాలని చెప్తాడండి, ఆయన విశ్వాసి అలా గైకొనేటువంటి వాడని చెప్తాడండి, ఇదేంటండి ఇదిగోండి, ఈ యొక్క పరిస్థితిలో ఆయన ప్రవర్తించిన తీరు ఎలా ఉందండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయండి, ఆయన చెప్పిన తీర్పు ఈ రకంగా ఉన్నదండి, ఆయన చేసిన పనులు ఈ రకంగా ఉన్నాయండి అని చెప్పేటువంటి వారుగాను, దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయేందుకు వీరి యొక్క ప్రవర్తన వారికి కారణమవుతున్నట్లుగాను వారు చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనేటువంటి వారంగాను జాగ్రత్తగా గైకొనేటువంటి వారంగాను ఉండాలంటే మొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు తెలిసి ఉండవలసి ఉన్నది. ఆ తర్వాత ఆ ఆజ్ఞలు విలువైనవి అని మనం తెలుసుకొనవలసి ఉన్నది. ఆ ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ వ్యక్తిపై లేకపోతే దేవునిపై భయభక్తులు గౌరవం కలిగి ఉండవలసి ఉన్నది. అంతేకాదు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఆచరణ యోగ్యమైనవిని మనము భావించినప్పుడు వాటిని గైకోనాలి అనేటువంటి ఆ యొక్క కమిట్మెంట్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని గైకొనేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. చాలాసార్లు మనము దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనేటువంటి వారిలో ఒకరమే అని భావిస్తూ ఉంటాము. కానీ మనకు తెలియనటువంటి విషయం ఏమిటంటే మనము ఏ సమయంలో ఏ విధంగా ఉండగలము అనేటువంటిది మనము గమనించుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాము. ఈ దినమందు మనకు ఏ విధమైనటువంటి శోధన, నష్టము, కష్టము లేదు కాబట్టి మనము దేవునిని ఆరాధించేటువంటి వారముగాను, ఆయనను లక్ష్య పెట్టేటువంటి వారముగాను, ఆయన మాటలను గైకునేటువంటి వారంగాను, పాటించేటువంటి వారంగాను ఉంటే ఉండి ఉండవచ్చును. అయితే జరిగేటువంటిది ఏంటంటే కష్టమైన, నష్టమైన, ఇరుకైన, దేవుని నిమిత్తమై, వాక్యము నిమిత్తమై పరీక్ష అయినా మనకు ఎదురైనప్పుడు ఎంతమందిని మనము నిలిచి ఉండగలము ఇది ఎవరూ చెప్పలేమండి. ఆ సమయంలో నిలబడినటువంటి వారు నిలబడినట్లే. మనం పేతును గమనించినట్లయితే పేతురు తాను ఏ సమయంలోనైనా క్రీస్తు ప్రభు పక్షముననే ఉండేటువంటి వ్యక్తి అని తాను అనుకున్నాడు, తనను గురించినటువంటి తన అభిప్రాయం. అయితే ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో తన ప్రాణము అక్కడికక్కడ తీసివేసేటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు తాను ఆ విధముగా ఉండలేకపోయినాడు. తాను క్రీస్తు ప్రభువును ఎరుగనని చెప్పినవాడిగా ఉన్నాడు. ఈ వృత్తాంతాన్ని మనం చదువుతున్నప్పుడు మనకేమని అనిపిస్తుందంటే అంత పెద్దవాడు, అంతకాలము యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడు ఈ పని చేశాడా అని అనేక మంది అంటూ ఉంటారు. మనము ఆ యొక్క సమయం వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆ సమయం కాకుండానే ముందుగానే ఎక్కడో మాటలోనో తీరులోనో ఎక్కడో మనకు ఏదో అవమానం కలిగిందనో, మన మాట లక్ష్య పెట్టలేదనో, ఇలాంటి వాటికే మనము వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా ఎన్నోసార్లు ఉంటాం. ఒకనొక సమయంలో పేతురును ప్రభువు గద్దించాడు. సాతానా నా వెనుకకు పొమ్ము అని గద్దించాడు. అలాంటి గద్దింపులను మనం తీసుకునేటువంటి వారము ఎంతమంది ఉంటాము? ఒక నాయకుడు గనక మనకు బుద్ధి మాటలు చెప్పినట్లయితే ఆ మాటలను సరైనటువంటి స్థితిలో సరైన రీతిగా మనం తీసుకొని మనలను మనము చక్కబెట్టుకునేటువంటి రీతిగా ఉండగలమా? ఎందుకంటే అనేక మంది ఆ విధమైనటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉండరు. ఏమండి అంత పెద్ద మాట అనేశాడు, అందరిలో పట్టుకొని నన్ను సాతానా వెనుకకు పొమ్ము అనేటువంటి మాట మాట్లాడేశాడండి. అది మాట్లాడేటువంటి మాటేనండి? ఇంతకాలం నుండి నేను ఆయనతో కలిసి తిరిగినందుకు, ఆయన వెంబడించినందుకు నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలం అదేనండి. ఆయన ఏమిటండి, అన్ని ప్రసంగాలు చేస్తాడు, ఆయన అన్ని స్వస్థతలు చేస్తాడు, అన్ని సూచక్రియలు చేస్తాడు, తనతో ఉన్నటువంటి వారిని ప్రేమ తన వల్లనే ప్రేమించాలని చెప్తూ ఉంటాడు. ఇదేనండి ప్రేమించేటువంటి రీతి. ఇక్కడ ప్రేమ అనేటువంటి దానికినో, కరక్షణ అనేటువంటి దానికినో వారికి భేదం అనేటువంటి తెలియదు. ఒక వ్యక్తిని నీవు ప్రేమించేటువంటి వాడు అయినట్లయితే ఆ వ్యక్తిని నీవు కరెక్ట్ చేసేటువంటి వాడుగా సహితము ఉంటావు. కొట్టవలసినటువంటి అవసరం వచ్చినట్లయితే కొట్టేటువంటి వాడుగా సహితము ఉండి ఆ యొక్క వ్యక్తి మరణములోనికి వెళ్ళిపోకుండగా తన ఆత్మను కాపాడుకునే విధంగా నువ్వు చూసేటువంటి వాడుగా ఉంటావు. ఇది అర్థం కానటువంటి వారు రకరకములైన జ్యోతి భాష్యములను చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక రెండో విషయంగా మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో చెప్పబడినటువంటిది ఏంటంటే ఎవరు ధన్యులు అనేటువంటి విషయము చెప్పబడినది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేటువంటి వారు ధన్యులు అని ఇక్కడ చెప్పబడినది. యెహోవా యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది మనము అనుసరించవలసి ఉన్నది. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞయ ఉన్నది. దీని కొరకు మనము ఆ ధర్మశాస్త్రం ఏమి చెప్తున్నదో మనం విపులంగా తెలుసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. తెలుసుకోనటువంటి వారు అనేక మంది ఉన్నారు. మొదటగా దాన్ని తెలుసుకునవలసి ఉన్నది. తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడాను దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారని మనం చెప్పలేము. ఎంతోమంది అది తెలిసినప్పటికీ దాన్ని అనుసరించి నడుచుకోనటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇక దానిని అనుసరించి నిర్దోషముగా నడుచుకునేటువంటి వారు చాలా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా నడుచుకునేటువంటి వారు ఎవరై ఉంటారంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమనందు నమ్మిక ఉంచినటువంటి వారు. అక్కడ చెప్పబడినటువంటి విషయములు వారి కొరకు చెప్పబడినవని, వాటిని చేయటలో ఎన్నో ప్రయోజనములు దేవుడు తమ కొరకు దాచి ఉంచాడనేటువంటి నమ్మకం కలిగినటువంటి వారు. అవి కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, కొన్నిసార్లు ఇబ్బందులలో నుంచి, ఇరుకులలో నుండి, పరీక్షలలో నుండి వెళ్లవలసి వచ్చినటువంటి సమయము ఆసన్నమైనప్పటికీ దానిని అనుసరించి నడుచుకునేటువంటి వారుగా, నిర్దోషంగా బ్రతకాలని చూచేటువంటి వారుగా, దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. లోకంలోని ప్రతి ఒక్కరూ కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నారు అనేటువంటిది, అవి ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎంత మేరకు ఎదుర్కొన్నారు అనేటువంటిది మనిషి మనిషికి మారుతూ ఉంటూ ఉంటాయి. కొందరు డబ్బు పలుకుబడి ఉంటే లోకంలో ఉన్న ఆనందం అంతా తమదే అని భావించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మరి ముఖ్యంగా బీదరికంలో ఉన్నటువంటి వారు, ప్రతిదినము తినటానికి కూడా ఇబ్బంది పడేటువంటి వారు, గొప్పవారిని చూచినప్పుడు వారు జీవిస్తున్నటువంటి ఆ జీవన శైలిని, వారు తినేటువంటి ఆ యొక్క ఆహారమును, వారు గడిపేటువంటి ఆ యొక్క విలాసవంతమైన జీవితమును వీరు చూస్తున్నప్పుడు, వారికి ఈ రకమైనటువంటి, అంటే డబ్బు ఉన్నట్లయితే లోకములోని సమస్తమును, ఆనందమును మనం కలిగి ఉండగలము అనేటువంటి ఆ యొక్క భావనలోనికి వాళ్ళు వెళ్ళటం అనేటువంటి సహజంగా జరగవచ్చు. అయితే ఇది చాలా తప్పైనటువంటి అభిప్రాయం. ధనముతో వచ్చేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నవి. ధనము లేనప్పుడు నీకుండేటువంటి సమస్యల కన్నా, మితిమీరి నీకు ధనము ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఎన్నో ఉంటూ ఉంటాయి. రోజుకు 24 గంటలు వీటి మీదే తమ సమయమును గడిపి ప్రయాసపడి నిద్రాహారాలు మాని డబ్బును ధనమును సంపాదించేందుకు ప్రయాసపడినటువంటి వారు, వాటిని అనుభవించకుండానే చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇవి మనకందరకు తెలిసినటువంటి విషయాలే, మనమందరము చాలాసార్లు చూచినటువంటి విషయాలే. డబ్బెంతో నాకు అధికమైనప్పుడు నాకు ప్రాణభయము 24 గంటలు వెంటాడుతూ ఉంటుంది. నేను ఎక్కడికి, బజారులోనికి, పబ్లిక్ ప్లేసెస్లోనికి ఇతరుల వల్లే వెళ్ళగలిగినటువంటి ఆ యొక్క స్థితిలో నేనుండను. ఎందుకంటే నాకున్నటువంటి డబ్బును బట్టి ఏ ఒకరైనాను నన్ను ఎప్పుడైనాను ఎక్కడైనాను చంపివేయవచ్చు, నా డబ్బును వారు కొల్లగొట్టవచ్చు అనేటువంటి భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ భయముతోటి 24 గంటలు నేను నా జీవితమును గడుపుతూ ఉన్నట్లయితే నాకున్నటువంటి సంతోషం ఏ రకమైనటువంటి సంతోషం అంటారు? ఎప్పుడు చంపుతాడు, ఎవడు రాలేదేంటి, ఇంకా ఎవడొస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎటు నుండి బుల్లెట్ రానై ఉన్నదో, ఏ విధంగా నన్ను అటాక్ చేయనై ఉన్నారు అని 24 గంటలు పడుకున్నప్పుడు నిద్ర లేకుండా దాని గురించి ఆలోచిస్తూ, పడుకున్న తర్వాత కూడా కలలు కూడా అవే వస్తూ, ఈ విధమైనటువంటి బ్రతుకు బ్రతికే కంటే అది లేకుండా ఉండటము ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కాదా? ఈ విధమైనటువంటి జ్ఞానమును మనుషులు కోల్పోయేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినమందు 1 కోటి రూపాయలు ఉన్నట్లయితే రేపటికి 4 కోట్లు అవ్వాలని, ఆ తర్వాత 100 కోట్లు అవ్వాలని ఇలా ప్రయత్నించేటువంటి వారు లోకంలో అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే మనకి సేఫ్టీ, సెక్యూరిటీ అనేటువంటిది ధనమును బట్టి తగ్గేటువంటి అవకాశం ఎంతో ఉన్నది. మన దేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారిని మనం ఆలోచించినప్పుడు, ఆమె యొక్క ఓన్ బాడీ గార్డ్సే ఆమెను చంపివేసినారు. అంటే ఎవరైతే ఆమె చుట్టూ ఉండి ఆమెను ప్రొటెక్ట్ చేయవలసి ఉన్నదో, కాపాడవలసి ఉన్నదో, ఇతరుల బారి నుండి ఆమెను కాపాడవలసినటువంటి అవసరం ఉన్నదో, దాని కొరకు నియమింపబడి ఉన్నారు, వారే ఆమెను చంపివేసినట్లుగా మనము చూచాము. ఈ విధమైనటువంటివి అనేక మందికి జరిగినవి. ఎవరైతే రక్షణ చర్యలు తీసుకునవలసి ఉన్నదో, ఎవరైతే కాపాడవలసి ఉన్నదో, ఇలాంటి వారే ఆ బాధ్యతను పక్కన పెట్టివేసి ఏదో కారణముల చేత అక్కడున్న వ్యక్తిని చంపివేసినట్లుగా మనము చూడవచ్చు. లోకంలో రకరకములైనటువంటి మనుషులు రకరకాల జీవన శైలిలో ఉంటూ ఉంటారు. బీదలైనటువంటి వారు ఉన్నారు, ఆ తర్వాత అత్యున్నతమైనటువంటి ధనికులైనటువంటి వారు ఉన్నారు. ఈ మధ్యస్థంగా అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే ఎవరైనా సరే వీరందరినీ గురించి ఆలోచించి కాసేపు, ఎందువలన వారు ఎలా ఉన్నారు, అయితే వారు అలా ఉండటం వలన వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండి ఉండవచ్చును అనేటువంటి ఈ విషయాల గురించి కొంత ఆలోచించిన తర్వాత అందరూ కూడాను సరైనటువంటి జ్ఞానం కలిగిన వారుగా ఉన్నట్లయితే అంటే ఈ ఆలోచించేటువంటి వారు సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే ఈ లోకంలో ధన్యులు ఎవరు అని అడిగినట్లయితే వారు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే తగినంత ఉండి మనసులో నెమ్మది కలిగి బ్రతికేటువంటి వారు ధన్యులండి అని చెప్తారు. ఇది చాలామంది చెప్పేటువంటి విషయము. కొంతమంది వేరే విధంగా చెప్పవచ్చును, అది వేరే విషయము. కానీ ఎక్కువ మంది చెప్పేటువంటిది ఏంటంటే తగినంత ఉండి మనసులో నెమ్మది కలిగినటువంటి వారు, మనసులో నెమ్మదిగా బ్రతికేటువంటి వారు ధన్యులు అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇది చాలా వరకు సత్యమైనటువంటి విషయమే. మనుషులకు ఎంతో డబ్బు ఉండవలసినటువంటి అవసరం లేదు. సంతోషంగా ఉండాలంటే తగినంత డబ్బు, వారి అవసరములకు సరిపోయినంత డబ్బు ఉన్నట్లయితే చాలును. అయితే మనసులో నెమ్మది ఉన్నట్లయితే వారు మిగిలినటువంటి వారందరికన్నా కూడాను బిలియనర్స్ ఎంతోమంది ఉన్నారు. కోటీశ్వరులు విమానాలనే సొంతంగా కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అయితే వారందరికన్నా కూడాను ఉన్నతమైనటువంటి వారు వీరు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని చెప్పబడింది. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడినాయి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుట అనేటువంటిది, రెండవది నిర్దోషముగా నడుచుకుని వారు అనేటువంటిది. మొదటి దాని గురించి మనం చాలా వరకు చూచాం ఇప్పటి వరకును. యెహోవా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించుట అంటే అది ఏమిటో మొదట మనం తెలుసుకోవలసి ఉన్నది, దానిని గురించి ఆలోచించవలసి ఉన్నది. దానిని మనం అనుసరించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నెమ్మది, శాంతి, సమాధానము, ఆ యొక్క కృప అనేటువంటిది ఏ విధంగా ఉండనై ఉన్నది అనేటువంటి దాన్ని మనము గ్రహించినటువంటి వారమే. ఆ విధముగా ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మనము నిర్ణయించుకొని దాని ప్రకారము నడుచుకొనుచు దానికి లోబడి కట్టుబడి ఉండి కొనసాగేటువంటి వారముగా ఉండవలసి ఉన్నది. ఇక రెండవది ఏంటంటే నిర్దోషముగా నడుచుకొనుట. నిర్దోషముగా నడుచుకొనుట అనేటువంటిది అసలు సాధ్యమైనటువంటిదేనండి అని అడిగేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధతతో పోల్చినప్పుడు మనిషి ఏ విధముగాను ఆయన యొక్క దృష్టిలో నిర్దోషిగా ఉండలేడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే దేవుడు అంత పవిత్రుడు. మనిషిని యొక్క సహజమైనటువంటి లక్షణమును బట్టి తాను అప్పుడప్పుడు అటు ఇటు చెదిరిపోయేటువంటి వాడుగాను, మాటలోనైనా తలంపులోనైనా క్రియలోనైనా తప్పిదములు చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. తప్పిదము చేయనటువంటి వారు ఏ ఒక్కరూ ఉండరు. అయితే తప్పిదము చేస్తారు కాబట్టి పర్వాలేదులే అని అనుకుని తప్పిదము చేయటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. కొంతమంది తప్పిదము ఏ ఒక్కరైనా చేస్తారని మీరే చెప్తున్నారు కదా, కాబట్టి నేను తప్పిదము చేస్తున్నానండి, ఈ విషయంలో అక్కడ చెప్పినటువంటి అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు నేను ఎస్ అని చెప్పినట్లయితే నన్ను తీసి పక్కన పెట్టేస్తారు, నాకు వచ్చేటువంటి ప్రయోజనాలు రావు, కాబట్టి నేను నో అని చెప్తున్నాను అని బుద్ధిపూర్వకంగా చేసేటువంటి యొక్క తప్పిదములు ఉన్నాయే, ఆ తప్పిదములను దేవుడు బహు కఠినంగా శిక్షించనై ఉన్నాడు. అయితే దేవుడిచ్చేటువంటి కృప ఏమిటంటే బుద్ధిపూర్వకంగా తప్పు చేసేటువంటి వారంగా కాక మనము పేతురు వలె ఆ యొక్క సమయంలో మనం అనుకోకుండగా తప్పటి అడుగులు గనుక వేసేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనలను కరుణించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. పేతురును దేవుడు ప్రేమించాడు. తిరిగి తనను తన యొక్క సన్నిధికి చేర్చినటువంటి వాడుగాను, తనకు సంఘమును ప్రారంభించేటువంటి ఆ యొక్క బాధ్యతను అప్పగించినట్లుగాను మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా దావీదు కూడా తప్పిదము చేశాడు. తప్పిదము చేసినప్పుడు పేతురు చేసినటువంటి తప్పిదం లాంటిది కాదు, దావీదు చేసినటువంటి తప్పిదం. ఆ తప్పిదము చేసినందుకు దేవుడు ఎంతగా శిక్షించాడో దావీదును మనమందరము చూస్తూనే ఉన్నాం. మొదటగా పుట్టినటువంటి బిడ్డ చనిపోయినాడు. ఆ తర్వాత తన కుటుంబంలోనే ఎంతో అశాంతి అనేటువంటిది, తన సొంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తయారవటం అనేటువంటిది, పోరాడటం అనేటువంటిది తాను చూడవలసి వచ్చింది. ఈ విధముగా తాను నెమ్మదిలేనటువంటి స్థితిని ఎంతో అనుభవించవలసి వచ్చినది. ఎందుకంటే తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి శిక్ష కూడా అదే రీతిగా ఉంటూ ఉంటుంది. కొందరు తమ మనసాక్షి గద్దిస్తున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆ పర్వాలేదులే, దేవుని ఒక వాక్యంలో మాత్రము తప్పిదములు చేసినటువంటి వారు లేరా, ఆ తర్వాత వారు వచ్చి దేవ నన్ను క్షమించని అడిగినటువంటి వారు లేరా, వారిని దేవుడు క్షమించలేదా, ఈ ప్రయోజనమును పోగొట్టుకోగలనా నేను అనేటువంటి తత్వంతో ముందుకు వెళ్ళినట్లయితే దాని పర్యవసానములను నీవైనను నేనైనను మరి ఎవరైనానో చూడవలసినటువంటి అవసరత ఉంటుంది. తమకిష్టమైనటువంటి వాటి నిమిత్తమై దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. వారికి గనక ఇష్టమైనట్లయితే తాము చేయబోతున్నటువంటి పని ఇక మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తారు. దేవుని వాక్యం లేదు, దేవుని చిత్తము లేదు, మరొకటి లేదు, ఎక్కడ పోతుందో అవకాశం అనేటువంటి ఆ యొక్క భావనతో అమాంతంగా వెళ్ళి దానిని కైవసం చేసుకోవాలని పరుగులెత్తేటువంటి వారు, ఆ తర్వాత వారు అనుభవించాల్సినటువంటి బాధలు దినదినము 24 గంటల చొప్పున వారు బాధపడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు వారు బ్రతికినంతకాలం ఆ బాధను అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఏ మార్గంలో వెళుతున్నాము, మన కన్సిడరేషన్స్ అనేటువంటివి ఏమై ఉన్నవి, మన యొక్క ఎంపికలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, అవి దేని మీద ఆధారపడినటువంటివిగా ఉంటున్నాయి అనేటువంటిది మనము గమనించుకోవలసి ఉన్నది. తమకిష్టమైనటువంటి వాటిని పొందేందుకు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేటువంటి వారు అనేక మంది ఉన్నారని విన్నాము. తాము చేసేటువంటి యొక్క తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు వారే ఏం చేస్తూ ఉంటారంటే వక్ర జోషాన్ని చెప్పేటువంటి వారుగా ఉంటారు. అంటే దేవుని వాక్యం తీసుకొని ఇదిగోండి పలాని సందర్భంలో ఇలాగే జరగలేదా, పలాని సందర్భంలో ఇలా జరగలేదా, కాబట్టి నేను చేస్తున్నటువంటిది రైటేనండి అని తమ యొక్క తప్పిదములను కప్పి పుచ్చుకునేందుకు సపోర్ట్ చేసుకునేందుకు వారు శాయశక్తుల ప్రయత్నించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము అది ఉన్నతమైనటువంటిది, దానిని నువ్వు పాటిస్తావా లేదా అనేటువంటిది నీవు నిర్ణయించుకోవలసినటువంటి విషయము. నీవు వక్రజోషాలు చెప్పి పాటించకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే నువ్వు ఉండవచ్చు, లేదు అసలు దేవుని యొక్క ఈ గొడవ అంతా తీసేయండి పక్కన పెట్టేయండి నేను లోకరీతిగా వెళ్తాను అని అనుకుంటే అది కూడా నీ ఇష్టమే. అయితే నీవు నిర్ణయించుకొని పోయేటువంటి మార్గము నీ యొక్క దిశను నిర్ణయించినాయి అన్నది, ఆ తర్వాత అది నీ గమ్యమును నిర్ణయించనాయి అన్నది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం అయినప్పటికీ, నాకు ఇచ్చినటువంటి సమయం అయినప్పటికీ అది లిమిటెడ్గా ఉన్నదని మనం గ్రహించవలసి ఉన్నది. కొద్ది రోజుల క్రితము మాతో పాటు ఆడుకుంటూ తిరిగినటువంటి ఒక పిల్లవాడు చనిపోయాడని నాకు తెలియజేశారు. నేను వాడి గురించి ఆలోచించినప్పుడు వాడు చిన్నపిల్లవాడిగా మా దగ్గరకు వస్తూ ఉండేవాడు, మాతో కలిసి తిరుగుతూ ఉండేవాడు, ఆడుకుంటూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత మా జతలు మానిపారేసి ఇక బయట ఉన్నటువంటి వీధిలో తిరిగేటువంటి వారి యొక్క జతలు పట్టాడు. ఇక అంతే, అక్కడి నుండి వాడి జీవితం అంత పతనం అయిపోయింది. వాళ్ళ అన్నదమ్ములు 4, ఆ 4లో ఇద్దరు ఈ రకంగా వీధిలో తిరిగేటువంటి వారి యొక్క జతలు పట్టి ఆ విధంగా నాశనం అయిపోయినటువంటి వారిగా అయిపోయారు. ఈ మొన్న చనిపోయినటువంటి కుర్రవాడు వీడే లాస్ట్. ఆ 4 అన్నదమ్ముల్లోనూ 3 ముందే చనిపోయారు, ఈ చివరివాడు మొన్న చనిపోయాడని విన్నాను. నేనెందుకు చెప్తున్నానంటే నీ యొక్క గమ్యమును నిర్ణయించుకునవలసినది నీవు. నువ్వు ఎంతకాలం బ్రతికి ఉండనై ఉన్నావో అనేటువంటిది నీకు తెలియదు, నాకు సైతము తెలియదు. అయితే దేవుడు ఇచ్చినటువంటి కాలము మనకు లిమిటెడ్గా ఉన్నదని మనకు లోకం తీరును చూసినప్పుడు తప్పనిసరిగా తెలియవలసి ఉన్నది. ఈ యొక్క కాలంలో దేవుని సంతోష పెట్టేటువంటి వారంగా మనం బ్రతికినట్లయితే, మన సమయమును జాగ్రత్తగా వాడుకున్నటువంటి వారంగా మనం ఉన్నట్లయితే, మనము దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులంగా తీర్చబడి మనం ఇతరులకు ప్రయోజనకరులంగాను మనకు మనం ప్రయోజనకరులంగాను ఉండగలం. మన యొక్క జీవితం అనేటువంటిది కొద్దో గొప్ప ప్రయోజనకరంగా ఉండగలదు, లేకపోయినట్లయితే పూర్తిగా వ్యర్థపరిచినటువంటి జీవితంగా మనం దాన్ని ముగించి వేసి ఆ తర్వాత ఏమి చేయలేనటువంటి వారంగా మనము అయిపోతాం. మనము దోషులమా నిర్దోషులమా అని తీర్చవలసినటువంటిది దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు తీర్చేందుకు తన ధర్మశాస్త్రమును మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను లెక్కలోనికి తీసుకుని వాటి వెలుగులో మనము నిర్దోషులమా దోషులమా అనేటువంటిది నిర్ణయించనై ఉన్నాడు. చాలామంది ఆయన చాలా మంచివాడండి, ఆయన రెగ్యులర్గా గుడికి వస్తాడండి, ఆయన దశంభాగాలు మా గుళ్ళోనే ఇస్తాడండి, ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు గనక గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులుగా ఉన్నట్లయితే, ఏదో కొంత చదువుకున్నటువంటి వారుగా ఉన్నట్లయితే, పలుకుబడి కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే, లోకరీతిగా ధనవంతులుగా ఉన్నట్లయితే, ఇలాంటి వారందరూ సంఘాల్లో పెద్దలైనటువంటి వారుగా పరిగణించబడేటువంటి స్థితిలోనికి సంఘాలు దిగజారిపోతూ ఉన్నాయి నేటి దినాల్లో. వారికి సంఘములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పొజిషన్స్, పెద్దలనబడేటువంటి స్థితి వారికి ఇవ్వబడుతూ ఉన్నది. ఎంతో కాలం నుండి అక్కడ విజ్ఞాపన చేస్తూ నమ్మకంగా బ్రతుకుతూ దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసేటువంటి అనేక మంది ఉన్నప్పటికీ వారిని ప్రక్కన పెట్టివేసి, ఈయనండి చాలా డబ్బు కలిగినటువంటి వాడండి, ఆయనకి ఏదో ఒక పెద్ద అనేటువంటి ముద్ర వేయిపోయినట్లయితే మన సంఘంలో ఆయన మన గుడి మానేస్తాడండి, ఇలా చెప్పేటువంటి వారు కొందరు ఉన్నారు. అదేవిధంగా ఏదో పొలిటికల్ ఫీల్డ్లో తిరిగేటువంటి వారు కనుక వచ్చినట్లయితే వారిని స్టేజ్ మీదకే తీసుకుని వచ్చి అక్కడ పెద్ద కుర్చీ వేసి వాడికి కూర్చోబెట్టి అక్కడ వారికి ఒక శాల్వా కప్పి సన్మానం చేసేటువంటి ఈ యొక్క పరిస్థితులు మన సంఘాల్లోనికి దాపురిస్తూ ఉన్నాయి. కొంతకాలం క్రితం ఇలాంటి ఫోటో ఏదో ఒకటి నాకు పంపించారు. ఆ ఫోటో నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, ఏమిటి పరిస్థితి, పొలిటికల్ ఫీల్డ్లో తిరిగేటువంటి వారిని తీసుకుని వచ్చి శాలువాలు కప్పి గుడిలో వారిని సన్మానించటమా? ఎవరిని సన్మానించవలసినది? గుడి ఎవరిది? గుడి అనేటువంటిది ఎవరి కొరకు నిర్ణయింపబడినటువంటిది? ఎవరినో తీసుకుని వచ్చి శాలువాలు కప్పి వాళ్ళకి గిఫ్ట్లు అనేటువంటివి ఇచ్చి ఏదో మన స్వార్థ ప్రయోజనములు నెరవేర్చుకునేందుక ఇలాంటి వారు తయారవటంతో సంఘాలు అనేటువంటివి కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితిని మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాము. మనం ఎలా ఉన్నాము? మన యొక్క ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? మనకున్నటువంటి అవుట్లుక్ అనేటువంటిది ఎలా ఉంటున్నది? మనలను పరీక్షించుకునేటువంటి వారం గాను, పరిశోధించుకునేటువంటి వారం గాను దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బ్రతుకు ఎలా ఉన్నది? ఆయన చిత్తానుసారమే సాగేటువంటిదిగా ఉంటున్నదా అనేటువంటిది పరీక్షించుకునేటువంటి వారంగానే మనము ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది. దేవుని శాసనములను గైకొనాలంటే తమకు ఇష్టమైనప్పుడు, తమకు ఏ కష్టము నష్టము కలుగనప్పుడు, మనుషులు చూచేటప్పుడు పాటించేటువంటి వారంగా ఉండకూడదు. చాలామంది ఇలా పాటించేటువంటి వారు ఉంటూ ఉంటారు. తమకు ఇష్టమైతే పాటిస్తారు, తమకు ఏ ఇబ్బంది లేకపోతే ఆ పర్వాలేదు గుడికి వెళతారు, అన్నీ చేస్తారు. అంతేగాని అక్కడ బోధించేటువంటి వాక్యం గనుక వీరి యొక్క మనసాక్షిని కదిలించి నువ్వు చేస్తున్నటువంటిది తప్పు అని వారికి తెలియజేసినట్లయితే అక్కడికి వెళ్ళటం మానేసేటువంటి వారు అనేక మంది ఉంటుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనుషులు చూచేటప్పుడు దేవుని యొక్క శాసనాల్ని గైకుంటున్నట్లుగా నటిస్తూ ఉంటారు, మిగిలినటువంటి సమయాల్లో వారు దేవుని శాసనము తీసి పక్కన పెట్టేయటమే. ఎవరు చూడలేదు కదా, నేనైతే ఎవరి దృష్టిలోనికి వెళ్ళలేదు కాబట్టి తప్పుడు పని చేసేటప్పుడు నన్ను ఒక పెద్దగానే భావిస్తారు సంఘంలో, కాబట్టి నన్ను విశ్వాసిగానే భావించినంతకాలం ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు కొంత ఇబ్బంది, కాబట్టి ఆ టైంలో నేనేదో ఇంకా విశ్వాసిగా కొనసాగుతున్నట్లుగానే నటిస్తాను అనుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే నీ హృదయము నీకు తెలుసు, దేవుడు నీలో పెట్టినటువంటి దీపమైనటువంటి నీ మనసాక్షి చనిపోయి ఉన్నట్లయితే నీవు చేయగలిగినటువంటిది ఏమి లేదు, ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. ఇదిగో వేషధారణతో బ్రతకటం అనేటువంటిది, లేకపోతే నీవు తప్పిదములో ఉన్నావని తెలిసినప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకొనలేనటువంటి యొక్క పరిస్థితి, ఈ వేషధారణ బ్రతుకుతోటే నీ కాలం అంతా వెళ్ళబొచ్చటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క మనసాక్షి నీలో పనిచేస్తున్నటువంటిదిగా ఉన్నట్లయితే నిన్ను నీవు తగ్గించుకొని, నేను నీ యొద్దకు వచ్చటకు తగిన వాడను కాను కాబట్టి నన్ను క్షమించి నా తప్పిదములను మన్నించు అని ప్రార్థించేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. చాలాసార్లు మనము గమనించినట్లయితే కొంతమంది చర్చికి వచ్చేటువంటి వారుగా ఉండరు. వారు మామూలు సమయాల్లో ఎప్పుడు చర్చికి వచ్చేటువంటి వారు గాను, ఆరాధనలో పాల్గొనేటువంటి వారు గాను, ఇతరులతో కలిసి దేవుని స్తుతించేటువంటి వారు గాను, ఆరాధించేటువంటి వారు గాను ఎన్నడూ ఉండరు. అయితే ఎప్పుడో ఒకసారి వారిని గురించి ప్రార్థన చేయమని అనౌన్స్మెంట్లో వింటూ ఉంటాం. ఏమండి పలానాయన ఆసుపత్రిలో ఉన్నారంట, ఆయన్ని గురించి ప్రార్థన చేయమని కోరారండి అని చెప్పి సడన్గా వింటూ ఉంటాం. ఇదేమిట్రా, ఈయన నిన్న మొన్న కూడా ఇప్పుడు ప్రార్థనకు వచ్చినటువంటి వాడే కాడే, ఎప్పుడు రాడే. కొంతమంది అయితే వచ్చి మానేసినటువంటి వారు ఉంటా ఉంటారు. ఇలాంటి వారిలో కొందరు, వారికి దేవుడంటే నమ్మకం ఉంటుంది, దేవుడు చేయాల్సిన కార్యమే ఇది, ఇక నా వలన అయ్యేటువంటిది కాదు అని వారికి దృఢంగా లోపల తెలుసు. అయితే వారు దేవుని నుండి దూరంగా, దేవుని బిడ్డల నుండి దూరంగా అయిపోయారనేటువంటి విషయం వారికి తెలుసు. అయితే ఇక వారికి ఏ ఆధారము లేదు అని అనుకున్న సమయంలో అప్పుడు కబురు పెడతా ఉంటారు. ఫోన్ చేసో, టెక్స్ట్ మెసేజ్ ఇచ్చో, లేకపోతే ఇంకోరి ద్వారానో ఏమని కబురు పెడతారంటే, పలానా ఆయన ఆసుపత్రిలో సీరియస్గా ఉన్నారంటండి, ఆయన గురించి ప్రార్థన చేయమని అందరికి తెలియజేయమన్నారండి ఉపవాస ప్రార్థనలో అని కబురు పెడుతూ ఉంటారు. ఇది మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రమేనా మనకు ఉండేటువంటి యొక్క మనసాక్షి పనిచేయటం అనేటువంటిది, లేకపోతే మిగిలినటువంటి సమయంలో మన యొక్క అహంభావమును బట్టి, అవివేకమును బట్టి, మనకు తగ్గింపు లేనటువంటి యొక్క పరిస్థితిని బట్టి ముందుకు సాగడమా జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. ఇక మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించేటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేది కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పైన ఎవరైతే ధన్యులు అని మనం చూచామో, కీర్తనకారుడు చెప్పాడో, వారు ఆయన మార్గములలో నడుచుకొంచు ఏ పాపము చేయరు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులు అనేబడే వారు, నాయకులు సైతము ఈ దినాల్లో దేవుని కొరకు పరీక్ష సమయాల్లో స్థిరంగా నిలబడేటువంటి వారుగా ఉండటం లేదు. వారికి ఏ విధమైన కష్ట నష్టాలు లేనప్పుడు వారికి దేవుడు కానీ ఆయన సన్నిధి కానీ గుర్తురాదు. కానీ ఇక వారి వల్ల కాని సమస్య ఏదైనా ఎదురైనప్పుడు మాత్రమే దేవుని మార్గాలు, దేవుడు వారికి అవసరమైనటువంటివిగా గుర్తొస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి చెప్పేటువంటిది ఒకటి, చేసేటువంటిది మరొకటి అయినప్పుడు ఆ వ్యక్తి పైన మనం చెప్పుకున్నటువంటి ధన్యకరమైనటువంటి వ్యక్తిగా లేడు అని మనం గుర్తించవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, వారు ఆయన మార్గములలో నడుచుకొనచ్చు, ఏ పాపమును చేయరు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారు బుద్ధిపూర్వకముగా ఏ పాపమును చేయాలని ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. కానీ మనుషులుగా వారు ఏదైనా పొరపాట్లు చేస్తే చేయవచ్చును, కానీ బుద్ధిపూర్వకముగా, ఇంటెన్షనల్గా, ప్లాన్డ్గా, ప్రీప్లాన్డ్గా వారు తప్పిదమును పాపమును చేసేటువంటి వారుగా ఉండరు అని ఇక్కడ చెప్తున్నటువంటి దాని యొక్క భావమై ఉన్నది. మనుషులుగా ఉన్నంతకాలము మనము తలంపులోనో, క్రియలోనో, మాటలోనో తొందరపడటం అనేటువంటిది, తప్పిదము చేయటం అనేటువంటిది ఎప్పుడైనా జరగవచ్చు. అయితే తప్పిదము చేస్తాం కాబట్టి అది జరుగుతుంది కాబట్టి నేను ప్రీప్లాన్డ్గా చేసినా కానీ తప్పిదము లేదు అని వాదించేటువంటి ఆ యొక్క వాదన ఉన్నదే అది తప్పిదము, అది పాపమై ఉన్నది. ఈ మధ్య నేను ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నాను. అతను ఏమన్నాడంటే, నేను వేరొక ఆయనతో మాట్లాడుతూ ఉన్నానండి ఈ మధ్య, ఆయన ఈ విధంగా పలాని సహోదరుని గురించి, ఆ సంఘానికి వెళ్ళేటువంటి ఆయన ఎక్కడికైతే సంఘానికి వెళ్తూ ఉంటాడో ప్రార్థనకి, ఆ సంఘంలోని వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడండి. ఏంటి ఆయన చెప్పింది అని అంటే, ఏమండి ఆయన ప్రార్థనలు దీర్ఘ ప్రార్థనలు చేస్తాడు, దేవుడు అంటే ప్రేమ కలిగినటువంటి వాడుగా చాలా మాటలు చెప్తాడు, అయితే దేవుని వాక్యాన్ని పాటించవలసి వచ్చేటప్పటికి ఆయనలో ఆ పాటించేటువంటి ఆ యొక్క ఇది నేను చూడలేదండి, అంటే ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఆ అంతస్తుకు సంబంధించినటువంటి క్రియాస్పూర్వకమైనటువంటి ఆ యొక్క లోబడుట, దేవుని వాక్యమునకు లోబడి నడుచుకున్నట అనేటువంటిది నేను చూడలేదండి ఆయన అని ఆయన నాతో చెప్తున్నాడండి అని నేను ఎవరితోనైతే మాట్లాడుతున్నానో అతను చెప్తా ఉన్నాడు. ఇది అనేకుల్లో మనం చూస్తూ ఉంటాము. అన్నిసార్లు మనకు కనబడకపోవచ్చు, కానీ క్రూషియల్ మూమెంట్స్ వచ్చేటప్పటికల్లా ఏదో ఒక సమయం వస్తుంది. ఏ పాయింట్లో అయితే వారు బలహీనులుగా ఉంటారో ఆ పాయింట్కి సంబంధించినటువంటి అంశం ఎదురయ్యేటప్పటికి వారు ఫెయిల్ అయిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎవరో ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయ్యారనేటువంటి దీంతో దాన్ని చూసి నవ్వుకుంటూ మనం ఫెయిల్ అయిపోయేటువంటి వారంగా ఉండటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. వారిని గురించి నవ్వుకుంటూ, వారిని హేళన చేస్తూ, వారిని తిరస్కరిస్తూ మనము అన్నిట్లోనూ తప్పిపోయేటువంటి వారంగా మనం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితం నడవటం ఎట్లా ఉంటుందంటే, ఈ రేజర్ బ్లేడ్ మీద నడవటం అంటారు చూసారా, అట్లాంటిదిగా ఇది ఉంటూ ఉంటుంది అన్నమాట. దాని మీద నడవక తప్పదు. నడవాలని అంటేనేమో కాలు తెగుతూ ఉంటుంది, పడిపోతామేమో భయం. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని నడవటం అనేటువంటిది మనంతటా మనకు సాధ్యమయ్యేటువంటిది కాదు. అది దేవుని కృప కరుణ మన పట్ల ఉంటేనే, ఆయన యొక్క వాత్సల్యత కృప మన ఎడలు ఉంటేనే తప్ప అది సాధ్యమయ్యేటువంటిది కాదు, ఉండదు. ఈ దినమందు మనం ఎలా ఉంటున్నాము? ఇక నాలుగవదిగా, దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకొనేటువంటి వారికి కలుగనై ఉన్నటువంటి ఫలితం ఎటువంటిదిగా ఉండనై ఉన్నదో కీర్తనకారుడు బాగుగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే 5వ వచనంలో, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనకారుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీ యొక్క కట్టడలను గైకునేటువంటి విధంగా నా ప్రవర్తన స్థిరపడిపోయి ఉండిన ఎడల, అంటే దాని నుండి జవదాటకుండగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండగా దాని ప్రకారమే నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోయే విధంగా అది స్థిరపడిపోయి అలా ఉండినట్లయితే, ఆ విధంగానే నేను కొనసాగే విధంగా ఉన్నట్లయితే ఎంత మేలు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు అలా చెప్తూ ఉన్నాడంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాల్ని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఎవరికి తెలుస్తుందంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన నెమ్మదిని ఆయన యొక్క సన్నిధిలో పొందేటువంటి వారికి మాత్రమే అది అర్థమవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించి ఒంటరి ప్రార్థనలో దేవునితో గడిపేటువంటి యొక్క సమయము నీకు ఎంత నెమ్మదిని ఇస్తుందో అది నువ్వు ఎరిగినటువంటి వాడివైతేనే దాని యొక్క ప్రయోజనమును నువ్వు గుర్తించగలిగినటువంటి వాడివై ఉంటావు. దేవుని యొక్క దగ్గరికి వెళ్ళి ఒంటరిగా నీవు ప్రార్థన చేసుకొని నీ బాధలు నీ బరువులన్నీ కూడా అక్కడ దింపివేసి నీవు తేలిక మనిషి అయ్యి నువ్వు తిరిగి వచ్చినప్పుడు ప్రార్థన నుండి, అప్పుడు నీ యొక్క బ్రతుకు అనేటువంటిది తేలికగా కొనసాగుతూ ఉంటుంది. ప్రతిదినము నీ విధంగా చేయవలసి ఉన్నది. ప్రతిదినము కూడా ఏదో భారం పడుతూనే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది, భారాన్ని అక్కడ వదిలివేయవలసి ఉన్నది. నీవు దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షణతో ముందుకు సాగేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ఈ విషయమును బాగుగా ఎరిగినటువంటి వాడుగా ఈ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఆ విధంగా నీ యొక్క కట్టడలను గైకొనినట్లుగా నా ప్రవర్తన స్థిరపడిపోయి ఉండినట్లయితే ఎంత మేలు అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. ఇది నీవు ఎరిగినటువంటి వాడుగా ఉన్నావా? నువ్వు ఎరగనటువంటి వాడవైనట్లయితే ముందు నీవు ఎరగవలసి ఉన్నది. కొంతమంది ఎరిగినటువంటి వారుగా ఉంటారు, కానీ లోక సంబంధమైనటువంటి వాటిలో తిరిగి పడిపోవటం వలన వారు ఈ యొక్క ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటారు. అది ఆ కొంతకాలం గడిచిన తర్వాత నిజంగా నీవు గనక దేవుని యొక్క కృపను చూచినటువంటి వాడివిగా ఆయన శక్తిని గ్రహించినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే అప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు, దేవుని నుండి నేను దూరం అవుతున్నాను కదా, అందువల్లనే నాకు నెమ్మది లేదు అనేటువంటిది నీకు తెలుస్తూ ఉంటుంది. అయితే దాన్ని దూరంగా పెట్టేసేందుకు, దాని నుండి దూరంగా వెళ్ళిపోయేందుకు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ సాతానుకు మనము లోబడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవునితో మనము నడిచేటప్పుడు అది ఇరుకు మార్గం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. నీకు ఏ ఇబ్బంది ఉండదని కాదు, నువ్వు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా రోజా పువ్వులన్నీ కూడా నువ్వు పరిచేసి ఉంటాయి, దాని మీద నువ్వు నడవలసి ఉన్నదని కాదు, నీకు పరీక్షలు రావని కాదు, నీకు ఇబ్బందులు ఉండవని కాదు, నిన్ను హేళన చేసేటువంటి వారు ఉండరు అని కాదు, నువ్వు మాటలు పడవు అని కాదు, ఇవన్నీ కూడా నువ్వు పడవలసి ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ లోక సంబంధులైన కన్నా ఎంతో ఎక్కువ నువ్వు పడవలసి ఉంటుంది. నీవు దేవుని బిడ్డవైనప్పుడు నీవు దేవుని నిమిత్తమై సువార్త నిమిత్తమై వాక్యము నిమిత్తమై ఆయన ఆజ్ఞలను అవలంబించేటువంటి వాడుగా ఆయన వాక్యమునకు లోబడేటువంటి వాడుగా మరెన్నో ఇబ్బందులను నీవు పడవలసి ఉంటుంది. కానీ నీవు ఆ తర్వాత దేవుడు నీకు ఇవ్వనై ఉన్నటువంటి యొక్క కృపలను ఆ బహుమానములను నీవు ఎరిగినటువంటి వాడవై ఆయన సన్నిధిలో ఉన్న ఆ నెమ్మది నాకుంటే చాలు, ఈ తొందరలన్నీ ఉంటూ ఉంటాయి, అయితే ఈ తొందరలను అధిగమించేటువంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించనై ఉన్నాడు అనేటువంటి యొక్క ధైర్యంతో సాగేటువంటి వాడుగా నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. కొంతమంది ఈ లోక సంబంధంగా ఏ విధమైనటువంటి ఇరుకు కానీ ఇబ్బంది కానీ పరీక్ష కానీ ఏమాత్రం ఎదురైనా సరే వెంటనే పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి పరిస్థితి కాదు. నీవు దేవుని యొక్క సిపాయిగా ఉన్నప్పుడు నీవు దుష్టత్వమును ఎదిరించేటువంటి వాడుగా ఉండాలి. మనసాక్షిని చంపుకునేటువంటి వాడుగా నీవు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యమునకు నీవు లోబడేటువంటి వాడుగా ఉండాలి. దేవుని ఆత్మలీలో నివసించి నిన్ను గైడ్ చేసేటువంటి విధముగా నీ యొక్క జీవితమును నడుపుకునేటువంటి వాడవై ఉండవలసి ఉన్నది. ఇవన్నీ మనలో జరుగుతూ ఉన్నాయా? ఇక్కడ కీర్తనకారుడు స్థిరపడి ఉండిన ఎడల అనేటువంటి మాట వాడుతున్నాడు. స్థిరపడుట, చాలామంది భక్తి జీవితంలో స్థిరపడినటువంటి వారుగా ఉండరు. భక్తి విశ్వాసాన్ని స్థిరమైనదిగా చేసుకునేటువంటి వారుగా వారు ఉండరు. ఏదో కొంత మానసికమైనటువంటి గ్రహింపుతోనే ఆగిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఏదో కూటానికి వస్తారు, దేవుని యొక్క వాక్యం ఏదో కొద్దిగా పనిచేస్తుంది, కొంత గ్రహింపు వారికి కలుగుతుంది. అది మానసికంగా కలిగేటువంటి గ్రహింపే, హృదయంలో కలిగేటువంటి గ్రహింపు అయితే కాదు. సరిచేయవలసినటువంటి విషయాల్ని కూడా వారు ఏమి సరిచేయరు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం అనేటువంటిది అసలు జరిగేటువంటి విషయమే కాదు. ఏదో దేవా నన్ను క్షమించు అంటారు, అంతే, ఇక అయిపోయింది. ఆ తర్వాత దగ్గర నుంచి బైబిల్ పట్టుకొని ఒక విశ్వాసిగా చలామణి అవుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళందరూ గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయేటువంటి వారుగా ఉండటం నేను అనేక మందిని గమనించాను. నువ్వు విశ్వాసవి అని చెప్పుకునేటువంటి ఆ మాటకు తగినటువంటి వాడవై ఉండవలసి ఉన్నది. నువ్వు తప్పిదమ్మను చేసినప్పుడు నేను చేసినటువంటిది తప్పు, నన్ను క్షమించండి అని చెప్పేటువంటి స్థితిలో నువ్వు లేకపోయినట్లయితే ఏ రకమైనటువంటి విశ్వాసవి నువ్వు? మనము బ్రతికేటువంటి ఈ యొక్క సొసైటీ ఎలా ఉన్నదంటే, నేనండి నా యొక్క స్థానం అండి, నా పలుకుబడండి, తప్పు చేసినప్పుడు లేదు పలుకుబడి స్థానం, ఇవన్నీ కూడా. కానీ మేం చేసింది తప్పు అని ఒప్పుకునేటప్పుడు మాత్రం అబ్బో నా స్థానం అండి, నా పేరండి, నా ప్రఖ్యాతి అండి, ఇవన్నీ చాలా గుర్తుకు వస్తూ ఉంటాయి. నీవు ఏమి చేయాలంటే చేయవచ్చును, నిన్నెవరు ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉండరు. కానీ నీవు మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకునవలను అని నీవు నిర్ణయించుకున్నటువంటి వాడు అయితే దేవుని మాటకు ఆయన వాక్యమునకు విధేయుడయ్యేటువంటి వాడుగా నీవు ఉంటా ఉంటావు. నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ఈ దినములలో మనం సంఘాలు దిగజారిపోవటానికి కారణాన్ని గమనించినట్లయితే ఇదే కారణమై ఉన్నది. ఎందుకంటే స్థిరమైనటువంటి పునాది వేసుకున్నటువంటి వారుగా విశ్వాసులు ఉండట్లేదు. ఈ సంఘానికి చూసేటువంటి కాపర్లు సహితము ఇదే స్థితిలో ఉంటున్నట్లుగా నేను అనేక చోట్ల గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు చేసేటువంటి యొక్క పరిచర్య ఎలా ఉంటున్నదంటే స్వార్థ ప్రయోజనములను ఆశించి చేసేటువంటి వారు కొందరైతే, బ్రతుకు దేరువు కొరకు చేసేటువంటి వారు మరికొంతమంది, పేరు ప్రఖ్యాతుల కోసం చేసేటువంటి వారు మరికొంతమంది, ఎవరినో చూసి వారిలాగా అనుకరించాలని చేసేటువంటి వారు కొంతమంది ఉంటున్నారే తప్ప, దేవుడు నీకేమి అప్పగించి ఉన్నాడు, నీకు ఆయన ఏమి నిర్ణయించున్నాడు, ఆ పని నీవు చేస్తూ ఉన్నావా? అది వదిలిపెట్టివేసి ఎవరిలాగానో నీ ఉండాలని ఇంటర్నేషనల్ ప్రీచర్ అండి, టీవీ ప్రసంగికుడు అండి, ఇలాంటి వాటి కోసం నీవు ప్రయాసపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నావు. మనలను మనము పరీక్షించుకునవలసినది. దేవుడు నీకు నిర్ణయించినటువంటి పనిని కాకుండా వేరొక పనిని నీవు ఆశించుచు, దానిలో నీవు ప్రముఖుడిపై ఉండాలని నువ్వు ఆశించేటువంటి వాడుగా ఉన్నట్లయితే అది నీకు అయ్యేటువంటిది కాదు. నీవు ఒక దినమందు నవ్వుల పాలైపోయినటువంటి వాడుగా, ఈ లోక సంబంధమైనటువంటి దౌర్భాగ్యుల కన్నా కూడా నువ్వు హీనమైనటువంటి వాడుగా తయారయ్యేటువంటి వాడుగా నీవు ఉండగలవు. ఎందుకంటే నీ యొక్క సొంత శక్తి చేతనైనా, నీ యొక్క సొంత బలము చేతనైనా చేసేటువంటిది కాదు. కానీ దేవుని సేవ అనేటువంటిది దేవుడు నీకు నిర్ణయించి ఇచ్చినటువంటి దానిలో నువ్వు నిలబడినప్పుడు, ఆయన ఎక్కడ నిన్ను నిలబెట్టి ఉన్నాడో అక్కడ నువ్వు మాట్లాడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడినప్పుడు, ఎప్పుడు మాట్లాడవద్దు నువ్వు ఊరకుండమంటే నోరు మూసుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినటువంటి వాడవైతేనే అది ప్రయోజనకరమైనటువంటి సేవగా ఉండగలదు. మరి మనం చేసేటువంటి సేవ అయినప్పటికీ, మనం బ్రతుకుతున్నటువంటి యొక్క బ్రతుకైనప్పటికీ ఏ విధంగా ఉంటున్నది? చివరిగా ఐదవదిగా, దేవుని న్యాయ విధులను నేర్చుకుని స్థిరమైన భక్తి విశ్వాసములు సంపాదించుకున్నటువంటి వ్యక్తి నమ్మే ఒక నమ్మకం గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఆరో వచనమును మనం చూసినట్లయితే, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే మనం చాలా వరకు పరిశీలించాం. దేవునితో మనం నడిచేటప్పుడు ఇక్కడ అవమానము కలుగనేరదు అని చెప్పబడినటువంటి మాట యొక్క అర్థము వేరొక రీతిగా మనం తీసుకునవలసి ఉంటుంది. లిటరల్ మీనింగ్ కాదు. దేవునితో మనం వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగేటప్పుడు, ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు ఈ లోక రీతిగా అనేకమైన అవమానములు మనకు కలగవచ్చు, హేళనలు మనకు ఎదురవ్వచ్చు. మనుషులంతా కూడా వచ్చాడండి, ఇప్పటి వరకు మేము చూడనటువంటి కొత్త భక్తి ఈయన మొదలు పెట్టాడండి. చాలా మందిని చూసామండి ఇలాగా మొదలుపెట్టినటువంటి వాళ్ళు మధ్యలోనే చాపు చుట్టేశారండి. ఇలాగ మాట్లాడేటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉంటారు. అయితే అది నీవు నిజం చేసుకుంటావా? దాన్ని వ్యతిరేకించి దేవుడు శక్తి గలవాడు, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని నిరూపించుకుంటావా అనేటువంటిది నీ యొక్క చేతిలోనే ఉన్నది. వాళ్ళు చెప్పిన ప్రకారము ఇలాగ వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారండి అని ఆ విధమైనటువంటి వ్యక్తిగా నిన్ను నీవు నిరూపించుకోవాలంటే మధ్యలో నువ్వు కూడా చేప చుట్టేయచ్చు, నువ్వు కూడా లోకరీతిగా వెళ్ళిపోవచ్చు. లేదు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నాకు శక్తిని అనుగ్రహించేటువంటి వాడు, ఇప్పటి వరకు నన్ను నడిపించిన నా దేవుడు ఇక ముందు సైతము నడిపించగలడు అనేటువంటి యొక్క ధ్యేయముతోనూ విశ్వాసంతోనూ ముందుకు సాగేటువంటి వాడుగా నీవు ఉండగలవు. ఆ రకంగా ఉండాలనంటే నీవు దేవుని మీద దిన దినము ఆధారపడేటువంటి వాడుగా ఉండవలసినది, అదే బాటలో కొనసాగవలసినటువంటి అవసరం సహితము ఉన్నది. దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తికి అవమానాలేమి కలుగువని కాదు, కానీ వాటిని స్వార్థ నిమిత్తమై దేవుని నిమిత్తమై గొప్ప భాగ్యంగా ఎంచేవాడుగా విశ్వాసి ఉంటూ ఉంటాడు. ఉండటమే కాదు కొనసాగేటువంటి వాడుగా ఉంటాడు. ఈలోక సంబంధమైన కష్ట నష్టముల ఎడల పరీక్షలు ఎడల విశ్వాస యొక్క అవుట్లుక్ పూర్తిగా భిన్నమైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అంటే ఈలోక సంబంధులైనటువంటి వారు దాన్ని చూచేటువంటి తీరుకును విశ్వాసి దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి దానిలో కొనసాగేటువంటి విశ్వాస యొక్క అవుట్లుక్ పూర్తిగా భిన్నమైనటువంటి తీరు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ విధమైనటువంటి అవుట్లుక్ నీవు నేనును కలిగి ఉన్నామా? మనలను మనము పరీక్షించుకుందాం. కాబట్టి ఈ దినమందు మనం విన్నటువంటి యొక్క వాక్యము మన హృదయంలో పనిచేయనట్లుగా దేవునికి మనలను మనము అప్పగించుకొని ఆయన సన్నిధిలో దేవుడు మనలను కరుణించి కాపాడి ముందుకు నడిపించున్నట్లుగా మనలను మనం తగ్గించుకొని ముందుకు సాగేటువంటి వారంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, నీ కృప కనికరమును బట్టి ఈ దినమునకు మమ్మలను సజీవులనుగా ఉంచి ఉన్నావు. ఎంతోమంది ఈ దినమును చూడవలనని ఆశించినప్పటికీ చూడలేని వారుగా వారు వెళ్ళిపోయి ఉన్నారు. మా దినము ఎప్పుడు రానయ్యినదో మాకు తెలియదు, మా గడియ ఎప్పుడు నిర్ణయించబడినదో మాకు తెలియదు. అయితే మేము భయమును వణకును కలిగినటువంటి వారమై గర్విష్ఠులం కాక విధేయులమై మీ యొక్క సన్నిధిలో నిలచి జీవించుచు మా యొక్క హృదయములను మీ యొక్క వెలుగులో చక్కబెట్టుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మీరు ఇష్టపడినటువంటివి, మీ ఆజ్ఞలకు భిన్నమైనవి అని మీరు సెలవిచ్చినటువంటి వాటికి మేము తలయొగ్గి ముందుకు నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. లోకములో అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మాకు ఎదురవుతుండగా వీటన్నిటిని ఎదుర్కొని నీ బిడ్డలమై ముందుకు సాగునట్లుగా మాకు కావలసినటువంటి శక్తిని మీరు దయచేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.